ముళ్ళున్నాయని గులాబీ చెట్టు వేసుకోవటం మానేస్తున్నావా? వేసుకుని ఏం తీసుకుంటున్నావు? మనం ముళ్ళుని ముట్టుకో, మనం గులాబీని కోసుకుంటాం. కానీ ఎదుర్కొన్నా ఏదైనా మనిషి కనిపించాడు అనుకోండి, వాడి ముళ్ళు చూస్తాం. మూర్ఖాగ్ని. ఆఖరికి ఒక చెట్టులో ముళ్ళు ఉంటే ఆ ముళ్ళుని చూస్తున్నాం మనం, ఎంత బాగుందో గులాబీ పువ్వు. ఇంకా మనం ఏం చేస్తాం? గులాబీని పూసుకుంటాం, అలంకరించుకుంటాం, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇస్తాం. మరి మనిషి వస్తాడు మీ ముందుకి, ఇమ్మీడియట్ గా మనం ఏం మాట్లాడుకుంటాం వాడి గురించి? వాడిలో ఉన్నటువంటి పువ్వుల గురించి మాట్లాడుకోం, వాడిలో ఉన్నటువంటి ముళ్ళ గురించి మాట్లాడుకుందాం. అది మానేయండి. వరేణ్యం, ఎదుటి వాడిలో ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని గుర్తించండి. వరేణ్యం చైతద్వై ప్రకటయతి శ్రేష్టన్వ మనిషం సదా పశ్యే శ్రేష్టం మననమపి శ్రేష్టస్య విదధేత్ తదాలోకే శ్రేష్టం సరళ మనసా కర్మ చ భజేత్ తదేత్తం శ్రేష్టత్వం రజతి మనుజశ్శోభిత గుణైః. ఎందుకు అన్ని చోట్ల శ్రేష్టత్వం చూడమంటాం? ఎప్పుడైతే నువ్వు అన్ని చోట్ల మంచినే చూస్తున్నావో నీకు మంచి జరుగుతుంది. పశ్యంతి స్థాయి, ఇందాక గాయత్రి చిత్రావళిలో చెప్పాను కదా, నువ్వు ఏది చూస్తే అది నీ దగ్గరికి వస్తుంది. ఆ చూడటం నేర్చుకోండి. అంచేత ప్రతి వ్యక్తిలోనూ మంచితనాన్ని చూస్తూ ఈ సర్వ ప్రపంచంలో కూడా ఆ వరేణ్యత్వాన్ని చూస్తూ తత్ సవితుహు వరేణ్యం, మృత్యువుని గుర్తుంచుకుంటూ సూర్యుడు వలె శ్రేష్టత్వాన్ని తేజస్వతాన్ని పొందుతూ సర్వ ప్రపంచంలో కూడా మంచితనాన్ని గుర్తిస్తూ ఉండేటటువంటి సాధకుడు నిజంగా ఒక వజ్రంలాగా మారుతాడు. ఇవాళ ఇక్కడతో ఆపుదాం. గాయత్రి మంత్రం యొక్క మొదటి చరణం పూర్తి చేశాం. సాయంత్రం వీలవుతే మిగతా వజ్రాలు ఎంత తొందరగా మనం పొందితే అంత మంచిది కదా. మళ్ళా స్వస్తి. గాయత్రి యొక్క విశాలత్వం, 24 అక్షరాల గాయత్రి మంత్రము ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద తనలో ఇముడ్చుకుని ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి గాయత్రి గీత ఆయువు పట్టు వంటిది. ఈ గాయత్రి గీత భగవద్గీతలాగే, గీత అనే పదం ఎక్కడెక్కడైతే భారతీయ ఆధ్యాత్మికతలో వస్తుందో జీవించే విధానాన్ని గురించి చెప్తుందన్నమాట. అది వ్యక్తిగతమైనటువంటి జీవిత విధానం, ఇతరులతో సంబంధం లే. గీత అనే పదం ఎక్కడ వచ్చినా, అనుగీత, ఉద్ధవ గీత, రామగీత, వశిష్ఠ గీత, ఇలా గీత అనేటువంటి 24 ఉన్నాయి. ఏ గీత అయినా మీరు తీసుకోండి, ఆ గీత అనే పదం మనకి ఏం చెప్తుంది అంటే హౌ టు లివ్ లైఫ్ లైక్ ఎ సాంగ్, జీవితాన్ని ఒక పాటగా ఒక సంగీతంగా ఎలా జీవించాలో చెప్తుంది. ఒక ఆర్కెస్ట్రా లాగా బద్ధమైనటువంటి, లయబద్ధమైనటువంటి, ఛందోబద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, అది గీత అనే పదం మనకి తెలుపుతుంది. గాయత్రి మంత్రంలో ఆ ఛందోబద్ధత ఎలా వస్తుంది అది మనం నేర్చుకుంటున్నాం. మనం ఇంతవరకు మనం ఏం నేర్చుకుంటున్నాం? మనకి ఏదైనా అవసరాలు వస్తే ఆ అవసరాలకు తగినటువంటి చిత్రాలు, ఊహా చిత్రాలు మనం ధ్యానంలో పెట్టుకుంటే పరిస్థితులు సర్దుకోవచ్చు. తర్వాత ఏం తెలుసుకున్నాం? 24 శక్తిధారలు ఉన్నాయి, వాటి థియరీ ఆస్పెక్ట్ చదువుకున్నాం, వాటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చదువుకున్నాం. ఇదంతా కాస్త హార్డ్, ఇది సింపుల్ ఇప్పుడు. కానీ సింపుల్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఆయువు పట్టితే ఇలా జీవించగలిగితే, 13 వజ్రాలని చెప్పాను కదా గాయత్రి మంత్రంలో, ఒక్కొక్క వజ్రం ఎంత విలువైనదో 13 వజ్రాల హారము మీకు గురువులు ఋషులు ఇచ్చినట్టే. కానీ ఈ వజ్రం భౌతికమైనటువంటి వజ్రాలు కావు, మానసిక స్థితులు. 13 రకాలైనటువంటి ఆ మానసిక స్థితులు మీకు ఎప్పుడైతే లభిస్తుందో, ప్రకృతి తనంతట తానే తన రహస్యాల్ని మీకు విప్పి చెప్తుంది. ఎవరు మీకు చెప్పక్కర్లే, ఎవరు ఇదిట ఇదిట అనేమి చెప్పక్కర్లే. నా అనుభవంలో చెప్తున్నాను నేను మీకు. ఆ పేరు వినగానే దానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అది తెలియాలి అంటే మీ జీవిత విధానం మారాలి. అది మొట్టమొదట మీరు అది నేర్చుకోవాలి. డాక్టర్ అయ్యారు మీరు, ప్రాక్టీస్ పెట్టారు, రాత్రి ఎవడో 12 గంటలకు వచ్చి తలుపు తట్టి సీరియస్ కేసు ఉంది డాక్టర్ గారు మీరు చూడండి అంటే నేను లేవను అన్నారనుకోండి,
మరి ప్రాక్టీస్ నడవదు. ఎలా నడుస్తుంది? డాక్టర్ అంటే వాడికి అవసరం వచ్చినప్పుడు మీరు మందు వేయాలి, కానీ మీ మూడ్ బాగున్నప్పుడు మీరు టీవీ అంతా చూసుకున్నాక, న్యూస్ పేపర్ అంతా చూసుకున్నాక, టిఫిన్ తిని వచ్చాక కూర్చుంటాను నేను. అప్పుడు వచ్చిన పేషెంట్స్ ని చూస్తా ఉంటే రెండో రోజు నుంచి ఓ పేషెంట్ రాడు. ఆ మానసిక స్థితి, కష్టకాలం వచ్చినప్పుడు, పేషెంట్స్ వచ్చినప్పుడు, బాధార్థులు వచ్చినప్పుడు, సహాయం కోరి వచ్చినప్పుడు, అది ఏ టైం అయినా కూడా నేను వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగా ఉంటాను అనేటటువంటి మానసిక స్థితి లేకపోతే వాళ్ళు డాక్టర్ కాదు. అలాగే గాయత్రి మంత్రానికి కూడా 13 మానసిక స్థితులు ఉన్నాయి. ఆ 13 మానసిక స్థితులలో ఎన్ని చదువుకున్నాం మనం? 7 చదువుకున్నాం. ఆ శ్లోకాలు చదివేస్తాను నేను. ఆ మానసిక స్థితి ఒక పదం కానీ రెండు పదాల్లో చెప్పేసి మిగతా మంత్రాలకి వెళ్దాం మనం. మొట్టమొదట ఓం. ఈశ్వరీయ సత్త, ఈశ్వరుడు యొక్క విశాల వైభవము ఆ చిన్న బీజంలో ఉంది. ఓమిత్యేవ సునామ చేయమనఘం విశ్వాత్మనో బ్రహ్మణ సర్వేష్వేవ హితస్య నామ సువసోరేతత్ ప్రధానం మతం యం వేదా నిగదంతి న్యాయ నిరతం శ్రీ సచ్చిదానందకం లోకేశం సమదర్శనం నియమనం చాకారహీనం ప్రభుం. భూర్ అనేటటువంటి వ్యాహృతి తర్వాత వస్తుంది. అంతటా కూడా ఆ ప్రాణాగ్ని ఉంది. ప్రాణాగ్ని గురించి వాడు మనం చదువుకున్నాం కదా, ఆ ప్రాణాగ్ని ఎలా ఉంటుందో చెప్తున్నాడు. భూర్వై ప్రాణయతి బ్రువంతి మునయో వేదాంత పారంగతా ప్రాణా సర్వ విచేతనేషు ప్రసుత సామాన్య రూపేణ చ ఏతేనైవ విసిధ్యతే హి సకలం మూనం సమానం జగత్ దృష్ట్వం సర్వస్ దృష్ట్వం సకలేషు జంతుషు జనై నిత్యం హ్యనంతశ్చాత్మవాన్. భువః కర్మయోగము, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం. భువర్నాశో లోకే సకల విపదాం వై నిగదితః కృతం కార్యం కర్తవ్యం ఇతి మనస్యాచాస్య కరణం ఫలాశామర్చ్యో యే విదధతి న వై కర్మ నిరతాః లభంతే నిత్యం తే జగతే ప్రసాదం సుమనసాం. స్వః స్థిరత్వము, ఆరోగ్యము. స్వరేషో వై శబ్దో నిగదతి మనస్థైర్యకరణం తథా సౌఖ్యం స్వాస్థ్యం హ్యుపదిశతి చిత్తస్య చలతః నిమగ్నత్వం సత్యం వ్రతసరసిత చాక్షుతత్ ఉత్ విధాం శాంతిర్చక్షుర్భువి చలభతే సంయమరతాః. తత్, మృత్యువుని గుర్తుంచుకోండి, మృత్యువుని చూసి భయపడకండి. తతో వై నిష్పత్తి సభువి మతిమాన్ పండితవరః విజానం గుహ్యం జీవన మరణయోస్తు నిఖిలం అనంతే సంసారే విచరిత భయాసక్తిరహితః తథా నిర్మాణం వై నిజగతి విధీనాం ప్రకృతే. సవితుః, సూర్యుడు వలె శక్తివంతులు కండి. సూర్యుడు ఏ విధంగా అవుతే సంసారానికి కేంద్ర బిందువో మీ కుటుంబానికి మీ సమాజానికి మీరు కేంద్ర బిందువుగా మారండి. సవితుస్తు పదం వితనూతి ధ్రువం మనుజో బలవాన్ సవితేతి భవేత్ విషయ అనుభూతి పరిస్థితయ సచదాత్మన ఏవ గణేతి సహ. వరేణ్యం, గులాబీ పువ్వు ఉదాహరణ ఇచ్చి నేను మీకు చెప్పాను. ముళ్ళను చూస్తే ముళ్ళు కనిపిస్తాయి, గులాబీ పువ్వును చూస్తే గులాబీ పువ్వు కనిపిస్తుంది. కానీ ముళ్ళు గులాబీ పువ్వులు పక్కపక్కనే ఉంటాయి, మీరేం చేయలేరు. అంచేత మనం ప్రకృతిలో ఎప్పుడూ మంచినే చూడాలి తప్ప చెడుని చూడకండి. వరేణ్యం చేతద్వై ప్రకటితయతి శ్రేష్టం వ మనిషం సదా పశ్యే శ్రేష్టం మననమపి శ్రేష్టస్య విదదేత్ తథా లోకే శ్రేష్టం సరళ మనసా కర్మ చ భజేత్ తదేత్తం శ్రేష్టత్వం రజతి మనుజశోభిత గుణైః. ఇంతవరకు మనం చదువుకున్నాం. తర్వాత రెండో లైన్ భర్గో. భర్గో పాపరహితుడుగా జీవించు అనేటటువంటి సందేశాన్ని ఇస్తుంది. పాపము పుణ్యము కేవలము భారతీయ సంస్కృతికి చెందినటువంటి పదాలు. పాపము అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? సిన్ అంటాం. మరి పుణ్యానికి ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు తెలిసినంత వరకు పదం లేదు. మీకేదైనా తెలిస్తే చెప్పండి నాకు. నేను ఇంగ్లీష్ లెక్చర్ వేసిన వాళ్ళని కూడా అడిగాను. పయస్ అన్నారు వాళ్ళు. పయస్ అంటే పుణ్యం కాదు, పవిత్రుడు. ఎందుకు లేదు పుణ్యం అనే పదాన్ని? మనం అలాంటి ఆలోచనలోకి వెళ్ళొద్దు. సిన్నర్సే మాత్రమే ఉండే పుణ్యాత్మలు లేరు కనుక ఆ పదం లేదేమో. కానీ అలా అంటే తంతారు వాళ్ళ మంది, మనం ఆ మాట అనొద్దు. కానీ అది ఎందుకు చెప్తున్నానంటే భౌతిక జీవితంలో పాపముతో పాటు పుణ్యవంతంగా జీవించగలిగేటువంటి కళ కేవలం భారతీయుల దగ్గరే ఉంది. అది గొప్పతనం అన్నది, మనకి తెలియకపోవచ్చు దాని గొప్పతనం. పుణ్యము అనే పదం మా కేవలం భారతీయ శబ్దావళిలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. పుణ్యం పవిత్రత ఉంది, మిగతా ఉంది, కానీ ఆ పుణ్యం అనే పదానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇంకో పదం మనకి ఎక్కడా దొరకదు. మనకి భర్గః, భర్గో దేవస్య ధీమహి, ఈ భర్గో అనేటటువంటి పదం నిష్పాపులు కండి, పాపం పుణ్యం. చాలా తమాషాగా పాపం పుణ్యం యొక్క నిర్వచనాలు వస్తుంటాయి. మాస్టర్ దోమను చంపుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మాస్టర్, ఇందుకట పాపం వస్తుందట దోమను చంపితే. ఇక్కడ మనుషులను తిట్టిపారేస్తూ ఉంటారు, మనుషులను ఏడిపించేస్తూ ఉంటారు, అది మాత్రం పాపం కాదు. పాపం పుణ్యం యొక్క నిర్వచనం ఒకటే, ప్రకృతి ఒక పరిణామ క్రమాన్ని అనుసరిస్తూ ఒక జనన మరణ చక్రము ద్వారా ఈ సకల జీవకోటిని పైకి లేపుతుంది. ఒకసారి నారదుడు, చాలా గొప్ప భక్తుడు ఎవరు, ఆ గొప్ప భక్తుడి దగ్గరకి వెళ్తే ఏం లాభం అని అడిగాడు విష్ణువుని. ఏం మాట్లాడలే విష్ణువు, అక్కడేదో ఒక చిన్న పురుగేదో ఒక కీటకాన్ని జన్మిస్తుంది, ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అన్నాడు. కీటకం జన్మించింది, నారదుడిని చూసింది, చచ్చింది. సరే ఇంకో చోట వెళ్ళమన్నాడు. మళ్ళా ఏదో జంతువు పుట్టింది, నారదుడిని చూసింది, చచ్చింది. అలాగా ఐదారు సార్లు ఐదారు జన్మలలో జరిగింది. చివరికి ఒక ఆవు జన్మలో ఒక ఆవు దూడని ప్రసవిస్తూ ఉంటే నారదుడు అంటే అది చస్తుంది, అది ఇప్పటికే నాకు చాలా చెడ్డ పేరు వచ్చేసింది, నేను వెళ్ళదన్నాడు. నేను చెప్తున్నా కదా వెళ్ళొద్దాడు విష్ణువు. చచ్చింది ఆవు కూడా, ఆవు దూడ కూడా. మరి నా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఈ మూడు లోకాలు నన్ను ఈ జంతువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇక్కడికి తిప్పిస్తున్నారు, నాకు ఇదేం నచ్చలేదన్నాడు నారదుడు. రాణి ప్రసవించబోతోంది, అక్కడికి పోవన్నాడు. చంపుతాడు నన్ను, ఆవు దూడలు దూడలు ఇవి అవుతే ఏం పర్వాలేదు, అది రాజుగారు లేక లేక వాడికి కొడుకు పుట్టబోతున్నాడు, నన్ను చూడగానే గ్యారంటీగా చేస్తాడు. అర్థమైపోయింది కదా, ఇన్ని జన్మల దగ్గరికి వెళ్ళాడు, రాజుగారు వదులుతాడా, లేక లేక నువ్వు వచ్చావు చచ్చాడు నేను చంపుతాను, అది ఏం పర్వాలేదు నేను వెళ్ళన్నాడు. పుట్టాడు, పుట్టగానే వాడు మాట్లాడాడు, ఆ శిశువు నమస్కారం పెట్టాడు నారదుడికి. మీ వల్ల అన్ని యోనులు నేను ఒక్కొక్క సెకండ్లో దాటేశాను, నేను మీరు దర్శనం ఇచ్చారు, ఆ యోని నుంచి ఆ యోనికి, ఆ యోని నుంచి ఆ యోనికి చెప్పి చివరికి ఆఖరికి మానవ జాతిలో కూడా డైరెక్ట్ గా రాజు యొక్క కడుపులో పుట్టాను నేను. సత్సాంగత్యం యొక్క మహత్యం, పాపమా పుణ్యమా ఇంతకీ నారదుణ్ణి చూస్తే అని నేను అడిగే ప్రశ్న అది. ఇది తెలిస్తే పుణ్యం, అది తెలియకపోతే మాత్రం నారదుడు రాకూడదు. పాప పుణ్యాల యొక్క బేరీజ్ వేసుకునేటప్పుడు సమాజం ఏం చెప్తోంది, ఇంపార్టెంట్ కాదు, సమాజం ఏం చెప్తోంది, సమాజానికి ఏం తెలియదు పాపం పుణ్యం. పరిణామ క్రమంలో మానవ శరీరధారులైనటువంటి మనము ఎక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ బర్త్, నెక్స్ట్ జీవితం మనం ఎక్కడ జీవించాలి అన్నది తెలుసుకుని దాన్ని తగినట్టు జీవించకపోతే మనం ఎంత అద్భుతమైనటువంటి భౌతిక జీవితం జీవిస్తున్నా అది పాపరహితమైనటువంటి జీవితం కాదు. బంగారు, పాపము పుణ్యము భారతీయ సంస్కృతి యొక్క ఆధార స్తంభాలు. కానీ పాపము పుణ్యము యొక్క నిర్వచనం మీరు చాలా తెలుసుకోవాలంటే మీరు చాలా అధ్యయనం చేయాలి. మన పురాణాలు, మన భాగవతం, ముఖ్యంగా గరుడ పురాణం మనం బాగా చదువుకుని దాంట్లో నిష్ణాతులు కాకపోతే మనము ఫలానా తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాం, ఈ ఊళ్ళోనే ఎందుకు జీవిస్తున్నాం, ఈ వేణుగోపాల నగర్లోనే ఎందుకు జీవించాలి, ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా, వీటన్నిటికీ జవాబులున్నాయి మనం అధ్యయనం చేయగలిగితే. అప్పుడు ఏది పుణ్యం ఏది పాపం అనేది కరెక్ట్ గా అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఇప్పుడు మనకి పుణ్యం పాపం అర్థం అవటంలే. ఇప్పుడు మనం ఏది పుణ్యం ఏది పాపం అనుకుంటున్నాము అది కేవలము ట్రాఫిక్ రూల్స్, కుడివైపే వెళ్ళ ఎడం వైపే ఉండండి, ఏదో ఓవర్ స్పీడ్ గా వెళ్ళకండి, స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో అవ్వండి, ఈ నియమం పాటించండి ఆ నియమం పాటించండి, ఇవంతా పుణ్యాలు కాదు. మనం చేసే పూజలు కానీ ఉపాసనలు కానీ ఇవంతా కూడా పుణ్యానికి సంబంధించినటువంటివి మాత్రం కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భర్గ అనే శబ్దం మనకు చెప్తోంది. ఇదేది పుణ్యం కాదు. మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లలితా సహస్రనామం చదవచ్చు, గాయత్రి జపాలు చేసేయచ్చు, ఇదేది పుణ్యం కాదు. ఏది పుణ్యం? దేశకాల పరిస్థితుల్లో పరిణామక్రమంలో మానవ శరీరధారి అయినటువంటి మీరు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ శరీరాన్ని ధరిస్తున్నారు, మళ్లీ కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ శరీరాన్ని ధరించబోతున్నారు. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి మన కర్మానుసారము రకరకాలైనటువంటి ఉద్యోగాలు, రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ మనకు వస్తున్నాయి. కానీ ఇవేవీ మీకు ఉపయోగపడవు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఉపయోగపడదు, మీరు ప్రెసిడెంట్ అయిపోయినా ఉపయోగపడదు, చెప్పులు కుట్టేవాళ్ళైనా ఉపయోగపడదు. ప్రెసిడెంట్ గా ఉండి మీరు చేసేవంతా పాపం అవచ్చు. బుచ్చరంటే, బుచ్చరంటే తెలుసు కదా, జంతువుల్ని వాటిని నరుకుతూ ఉంటాడు, వాడు చాలా పుణ్యాత్ముడు కావచ్చు. ఎలా వాడు పుణ్యాత్ముడు కావచ్చు? ప్రెసిడెంట్ అయినా ప్రపంచానికి అందరికీ ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి డాక్టర్ కావచ్చు వాడు, అయినా వాడు చేస్తున్నది పాపమే కావచ్చు. రోగ నివారణ చేస్తున్నా అంటే డాక్టర్లు అందరూ పాపం చేస్తున్నారని నేను అంటలే. మన అవగాహన కరెక్ట్ గా చేసుకోవాలి అంటే భర్గ అనే శబ్దం ఏం చెప్తుంది అంటే అంధకారాన్ని పోగొట్టుకోండి. భర్గ అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది, వేయించటం. వేయించినటువంటి విత్తనం మొలకెత్తదు. మనలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని కనుక మనం వేయించగలిగితే, అంటే ముందు కుసంస్కారం ఏంటో తెలియాలి మనకి. సమాజం చెప్పే ఏది కుసంస్కారం కాకపోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, నారదుడు అక్కడ నుంచుంటూ ఉంటే, వాడు చచ్చిపోతూ ఉంటే మన నారదుడు చేస్తుంది మంచి పనా చెడ్డ పనా అని. ఇంచేత ఆ అధ్యయనం చేయటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను పెంచుకుంటాను అనేటటువంటి నిర్ణయం. ఏ అధ్యయనం? శాస్త్రాలు చదవటం కాదు, మంత్రజపాలు చేయటం కాదు, తంత్రాలు చేయటం కాదు. ఎందుకంటే భగవంతుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, నవేద యజ్ఞాధ్యయనే నదానే. వేదాలు చదివినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా కూడా ఈ విశ్వరూపం మీకు అర్థం కాదు. విశ్వరూపం అంటే ఇవల్యూషనరీ సైకిల్. మీ యొక్క పాండిత్యం దానికి ఉపయోగపడదు, కానీ మీకు ఏమీ తెలియదు. ఇన్నోసెంట్ గా కేవలం ఇంట్యూషన్ యొక్క ఆధారంలో ప్రకృతి మిమ్మల్ని ఎటు తోస్తూ ఉంటే, మీరు అటు వెళ్తూ ఉంటే ఇంకా మీరు కరెక్ట్ గా జీవించే పాసిబిలిటీ ఎక్కువ. ఈ పుస్తకాలన్నీ చదివి మీరు నిర్ణయించుకోవటం బదులు, నేను మీకు ఎప్పుడూ ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా, ఒక మనిషి సెంటిపీడ్ దగ్గరికి వెళ్ళాట. సెంటిపీడ్ అంటే తెలుసు కదా, జర్రె, దానికి 100 కాళ్ళు ఉంటాయి. వెళ్ళి అడిగట, మీరు 2 కాళ్ళు ఉంటేనే నేర్చుకోవటం, నడక నేర్చుకోవటానికి మేము చాలా కష్టపడతాం, నీకు ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా, ఏ కాళ్ళు ముందు వేసావు నువ్వు నడక నేర్చుకోవటానికి, అసలు ఎలా నువ్వు నడవగలుగుతున్నావు అని అడిగాడు. ఫినిష్. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది, అది మర్చిపోయింది అలాగడ. ఏ కాళ్ళు ముందు వేయాలి 100 కాళ్ళల్లో? ఈ శాస్త్రాలు అవి చదివితే వచ్చే ప్రమాదం ఇది కూడా ఉంది. జాగ్రత్త. భర్గ అనేటటువంటి శబ్దము, ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోబోతున్నాం. శాస్త్ర జ్ఞానాన్ని కాదు, విషయ పరిజ్ఞానాన్ని కాదు, భౌతిక జగత్తులో సంబంధించినటువంటి లక్ష్యాలను, వనరుల్ని పొందటానికి కాదు. పరిణామక్రమంలో ఒక సృష్టి ఒక విశాల పరిమాణ క్రమంలో కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తోంది, దాంట్లో మనం ఒక భాగం మాత్రమే. ఈ భాగంలో మనం చేయవలసిన పని ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. రేపు పరీక్ష ఉంది, గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైంది అని చెప్పి వాడు గాయత్రి మంత్రం జపం చేస్తూ కూర్చుంటే పరీక్ష ఏమవుతుంది? గాయత్రి మంత్రం ఏం చేయదు అక్కడ. అంచేత ఏది పుణ్యం ఏది పాపం అంటే గాయత్రి మంత్రం చేయటం పుణ్యమే. ఎంత పుణ్యం వస్తుందని రాస్తాడో, కానీ పరీక్ష ముందు పరీక్ష ఎగ్గొట్టి గాయత్రి మంత్రం చేశామనుకో, ప్రకృతి ఒప్పుకోదు. ఆ నిర్ణయాన్ని భర్గ అనే శబ్దం చెప్తుంది ఈ మంత్రం. భర్గో వేత్తి పతజ్య వ్యాహరతి వై లోకాసు లోకో భవేత్ పాపే పాప వినాశనే సువరితం దత్తావధానో వసేత్ దృష్ట్వా దుష్ప్రకృతి దుర్విపాక నిచయం తేజో జుగుప్సేద్ధి చ తన్నాశాయ విధీయతాంచ సతతం సంఘర్షణేభిస్సహ. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి, మన యొక్క బాధ్యత తెలుసుకోవటానికి, జీవితంలో ఏ విధంగా జీవించాలని తెలుసుకోవటానికి, సంఘర్షణ కావాల్సి వచ్చినా, తాత మీద బాణాలు వేయాల్సి వచ్చినా, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడగాల్సి వచ్చినా, రథచక్రము బురదలో కూరుకుపోయినా బాణాలు వేయాల్సి వచ్చినా కూడా అది పాపరహితమే, భర్గ. కానీ శ్రీకృష్ణుడు చెప్తే నాకు మూడు వచ్చేసింది కొట్టేశానంటే కుదరదు. మీకు ఆ పరిణామ క్రమంలో మీ బాధ్యత తెలియాలి. దేవస్య మరి బాధ్యత ఎలా తెలుస్తుంది మనకి? ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే దేవతల్ని అడగండి, దేవతల యొక్క ఆధారం తీసుకోండి. ఈ దేవతల యొక్క ఆధారమే గాయత్రి మంత్రం. మొత్తం గాయత్రి మంత్రం దేవతాశక్తుల్ని ఎలాగ మనం పొందాలో మనం చదువుకుంటూ ఉంటాం గనక, దీని గురించి మనం డీటెయిల్ గా ఏం చదవక్కర్లేదు. కానీ దేవతాశక్తుల యొక్క ఫలితము, దేవతాశక్తుల యొక్క అనుగ్రహము, దేవతాశక్తుల యొక్క వరదానం మీ మీద పడాలి అంటే ఒక్క మానసిక స్థితి మాత్రం మీ దగ్గర ఉండాలి, ఇచ్చేయటం నేర్చుకోండి. గివ్ గివ్ గివ్. దేవతాశక్తులందరూ ఇవ్వటమే, తీసుకోవటమే ఉండదు. మనం మాత్రం ఎక్కడ చూసుకుంటూ ఉంటాం, నేను చెప్పాను కదా కర్ణుడు ఉదాహరణ. చేతగాలే అర్జునుడికి పంచటం బంగారం, కర్ణుడికి ఒక సెకండ్ పట్టలే బంగారం పంచటం, కథ తెలుసు కదా మీకు. ఆ మానసిక స్థితి లేకపోతే దేవతల యొక్క సహాయం మనకి లభించదు. అదే శ్లోకం యొక్క అర్థం. దేవసేతి వ్యాకరోహత్యమరతాం మర్చోపి సంప్రాప్యతే దేవానామివ శుద్ధ దృష్టి కరుణా సేవోపచారాంభువే నిస్వార్థ పరమార్థ కర్మకరణ దీనాయ దానాయ తత్ బాహ్యాభ్యంతరమేస్య దేవ భువనం సంయుజ్యతే చైవహి. బాహ్యాభ్యంతరం ఇవ్వటం అనేది బయట వాళ్ళకే కాదు, మన వాళ్ళకి కూడా, ప్రపంచానికి కూడా. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరికి ఇవ్వగలిగితే, శిబి చక్రవర్తి గురించి చదువుతాం కదా, ఓ పావురం ఎగిరిపోతూ వస్తే, ఓ డాగ వెంటాడుతూ వస్తే ఆ డాగకి ఇచ్చేశాడు. నిజంగా డాగ ధర్మరాజా, వీడు ధర్మరాజా, అదంతా అనవసరం మనకి. అతనికి తన మాంసం తొడలోంచి కోసిస్తున్నప్పుడు అతనికి తెలీదు, కానీ ఆ దానం ఇవ్వగలిగాడు. రాజుగా ఉండి, చక్రవర్తిగా కూడా ఉండి కూడా ఒక చిన్న పావురం కోసం నా మాంసం తీసేసుకుని నీకు ఆహారమే కదా కావాలి, చక్రవర్తి అయ్యాడు. ఆ మానసిక స్థితి తెచ్చుకోవటం దేవస్య. దాని తర్వాత ధీమహి, దైవీ సంపత్తులను కలెక్ట్ చేసుకోండి. మనం ఎలాగైతే స్టాంప్ కలెక్షన్ ఇవంతా చేస్తూ ఉంటామో, ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడు దైవీ సంపత్తుల్ని కలెక్ట్ చేసుకోవాలి, దైవీ గుణాలను కలెక్ట్ చేసుకోవాలి. ఈ దైవీ గుణాల గురించి మనకు అవగాహన రావడానికి ఈ మొత్తం నేను చెప్పటం బదులు భగవద్గీతలో ఒక అధ్యాయం నేను పేరు చెప్తాను. నేను దాన్ని మొదటి 10 శ్లోకాలు మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకుంటే ఈ దైవీ సంపద ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ చాప్టర్ పేరే అది, దైవీ సంపద విభాగ యోగో నామ 16వ అధ్యాయం. ఈ దైవీ సంపదల్ని మనం ఎంత ఎక్కువ పెంచుకోగలిగితే మన ఆధ్యాత్మిక జగత్తులో అంత అభివృద్ది చెందుతాం. ధీమహి సర్వవిధం హృదయే శుచి శక్తిచయం వయవిత్యుపవిష్టవసు నో మనుజో లభతే సుఖశాంతి మనన వినేత వదంతి వేదా. దైవత్వము లేకుండా మానవుడికి శాంతి లభించదు. అక్కడ ఆపుదాము మనం దీన్ని. రేపు పొద్దున్న 7 గంటలకి 7 to 9 స్వస్తి. గాయత్రి యొక్క విశాలత్వము, 24 అక్షరాల గాయత్రి మంత్రము ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద తనలో ఇముడ్చుకుని ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి గాయత్రి గీత ఆయువు పట్టు వంటిది. ఈ గాయత్రి గీత భగవద్గీతలాగే, గీత అనే పదం ఎక్కడెక్కడైతే భారతీయ ఆధ్యాత్మికతలో వస్తుందో జీవించే విధానాన్ని గురించి చెప్తుందన్నమాట. అది వ్యక్తిగతమైనటువంటి జీవిత విధానం, ఇతరులతో సంబంధం లే. గీత అనే పదం ఎక్కడ వచ్చినా, అనుగీత, ఉద్ధవ గీత, రామగీత, వశిష్ఠ గీత, ఇలా గీత అనేటువంటివి 24 ఉన్నాయి. ఏ గీత అయినా మీరు తీసుకోండి, ఆ గీత అనే పదం మనకేం చెప్తుంది అంటే హౌ టు లివ్ లైఫ్ లైక్ ఎ సాంగ్, జీవితాన్ని ఒక పాటగా, ఒక సంగీతంగా ఎలా జీవించాలో చెప్తుంది. ఒక ఆర్కెస్ట్రా లాగా, ఒక క్రమబద్దమైనటువంటి, లయబద్దమైనటువంటి, ఛందోబద్దమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, అది గీత అనే పదం మనకి తెలుపుతుంది. గాయత్రి మంత్రంలో ఆ ఛందోబద్ధత ఎలా వస్తుంది అది మనం నేర్చుకుంటున్నాం. మనం ఇంతవరకు మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఏదైనా అవసరాలు వస్తే ఆ అవసరాలకి తగినటువంటి చిత్రాలు, ఊహా చిత్రాలు మనం ధ్యానంలో పెట్టుకుంటే పరిస్థితులు సర్దుకోవచ్చు. తర్వాత ఏం తెలుసుకున్నాం, 24 శక్తిధారలున్నాయి, వాటి థియరీ ఆస్పెక్ట్ చదువుకున్నాం, వాటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చదువుకున్నాం. ఇదంతా కాస్త హార్డ్, ఇది సింపుల్. ఇప్పుడు కానీ సింపుల్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఆయువు పట్టిదే ఇలా జీవించగలిగితే, 13 వజ్రాలని చెప్పాను కదా గాయత్రి మంత్రంలో,
ఒక్కొక్క వజ్రం ఎంత విలువైనదో 13 వజ్రాల హారము మీకు గురువులు ఋషులు ఇచ్చినట్టే. కానీ ఈ వజ్రం భౌతికమైనటువంటి వజ్రాలు కావు, మానసిక స్థితులు. 13 రకాలైనటువంటి ఆ మానసిక స్థితులు మీకు ఎప్పుడైతే లభిస్తుందో, ప్రకృతి తనంతట తానే తన రహస్యాన్ని మీకు విప్పి చెప్తుంది. ఎవరు మీకు చెప్పక్కర్లే, ఎవరు ఇదిట ఇదిట అనేమి చెప్పక్కర్లే. నా అనుభవంలో చెప్తున్నాను నేను మీకు. ఆ పేరు వినగానే దానికి కావలసినటువంటి జ్ఞానం అంతా ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అది తెలియాలి అంటే మీ జీవిత విధానం మారాలి. అది మొట్టమొదట మీరు అది నేర్చుకోవాలి. డాక్టర్ అయ్యారు మీరు, ప్రాక్టీస్ రాత్రి ఎవడో 12 గంటలకు వచ్చి తలుపు తట్టి సీరియస్ కేసు ఉంది డాక్టర్ గారు మీరు చూడండి అంటే నేను లేవను అన్నారనుకోండి, మరి ప్రాక్టీస్ నడవదు. ఎలా నడుస్తుంది? డాక్టర్ అంటే వాడికి అవసరం వచ్చినప్పుడు మీరు మందు వేయాలి, కానీ మీ మూడ్ బాగున్నప్పుడు మీరు టీవీ అంతా చూసుకున్నాక, న్యూస్ పేపర్ అంతా చూసుకున్నాక, టిఫిన్ తిని వచ్చాక కూర్చుంటాను నేను. అప్పుడు వచ్చిన పేషెంట్స్ నే చూస్తామంటే 2 రోజుల నుంచి ఓ పేషెంట్ రాడు. ఆ మానసిక స్థితి, కష్టకాలం వచ్చినప్పుడు, పేషెంట్స్ వచ్చినప్పుడు, బాధార్థులు వచ్చినప్పుడు, సహాయం కోరి వచ్చినప్పుడు, అది ఏ టైమైనా కూడా నేను వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగా ఉంటాను అనేటటువంటి మానసిక స్థితి లేకపోతే వాళ్ళు డాక్టర్ కాదు. అలాగే గాయత్రి మంత్రానికి కూడా 13 మానసిక స్థితులున్నాయి. ఆ 13 మానసిక స్థితులలో ఎన్ని చదువుకున్నాం మనం? 7 చదువుకున్నాం. ఆ శ్లోకాలు చదివేస్తాను నేను. ఆ మానసిక స్థితి ఒక పదం కానీ 2 పదాల్లో చెప్పేసి మిగతా మంత్రాలకి వెళ్దాం మనం. మొట్టమొదట ఓం. ఈశ్వరీయ సత్తా, ఈశ్వరుడు యొక్క విశాల వైభవము ఆ చిన్న బీజంలో ఉంది. ఓమిత్యేవ సునామ ధ్యేయమనఘం విశ్వాత్మనో బ్రహ్మణ సర్వేష్వేవ హితస్య నామసువసోరేతత్ ప్రధానం మతం యం వేదా నిగదంతి న్యాయ నిరతం శ్రీ సచ్చిదానందకం లోకేశం సమదర్శనం నియమనం చాకారహీనం ప్రభుం. భూర్ అనేటటువంటి వ్యాహృతి తర్వాత వస్తుంది. అంతటా కూడా ఆ ప్రాణాగ్ని ఉంది. ప్రాణాగ్ని గురించి వాళ్ళు మనం చదువుకున్నాం కదా, ఆ ప్రాణాగ్ని ఎలా ఉంటుందో చెప్తున్నాడు. భూర్వై ప్రాణయతి బ్రువంతి మునయో వేదాంత పారంగతాః ప్రాణాః సర్వ విచేతనేషు ప్రసుతః సామాన్య రూపేణ చ ఏతేనైవ విసిధ్యతే హి సకలం నూనం సమానం జగత్ దృష్ట్వం సర్వ దృష్ట్వం సకలేషు జంతుషు జనై నిత్యం హ్యనంతశ్చాత్మవాన్. భువః కర్మయోగము, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం. భువర్నాశో లోకే సకల విపదాం వై నిగదితః కృతం కార్యం కర్తవ్యం ఇతి మనస్యాచాస్య కరణం ఫలాశామర్చ్యో యే విదధతి నవై కర్మ నిరతాః లభంతే నిత్యం తే జగతిః ప్రసాదం సుమనసాం. స్వః స్థిరత్వము, ఆరోగ్యము. స్వరేషో వై శబ్దో నిగదతి మనస్థైర్యకరణం తథా సౌఖ్యం స్వాస్థ్యం హ్యుపదిశతి చిత్తస్య చలతః నిమగ్నత్వం సత్యం వ్రత సరసిత చాక్షుతత్ ఉత్ విధాం శాంతిర్చక్షుర్భువి చ లభతే సంయమరతాః. తత్, మృత్యువుని గుర్తుంచుకోండి, మృత్యువుని చూసి భయపడకండి. తతో వై నిష్పత్తి సభువి మతిమాన్ పండితవరః విజానం గుహ్యం జీవన మరణయోస్తు నిఖిలం అనంతే సంసారే విచరిత భయాసక్తిరహితః తథా నిర్మాణం వై నిజగతి విధీనాం ప్రకృతే. సవితుః, సూర్యుడు వలె శక్తివంతులు కండి. సూర్యుడు ఏ విధంగా